ఓం శ్రీ సాయిరామ్ లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంత నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజని కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఇది పరమ పవిత్రమైన మాఘమాసం. వచ్చే వారంలో మనమంతా భోలాశంకరుడు, గౌరీనాథుడు, నటరాజు, అర్ధనారీశ్వరుడు అయిన పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచే మహాశివరాత్రి పర్వదినం రానుంది. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో ఈ అంశాన్ని గురించి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు, శివరాత్రి అనగానే మనకు ఎన్నెన్నో ఆలోచనలు మధ్యలో కదలాడుతూ ఉంటాయి. శివశక్త్యావతారుడైన భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో ఈ విశిష్టమైన పర్వదినాన్ని జరుపుకోవడంతో ఈ ఆలోచనలకు ఒక సార్థకతను చేకూర్చే విధంగా మన కర్మల యందు ప్రకటితమవుతుంది. జాగరణలు, ఉపవాస దీక్షలు, సత్సంగములు, భజన కార్యక్రమాలు, నామ సంకీర్తనలు, అభిషేకాలు, పూజలు, దీపారాధనలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విధాల మనలో ఉన్న శివత్వాన్ని గుర్తించడానికి మనం తెలియకుండానే చేసే ప్రయత్నాలు. శివ సాయుధ్యాన్ని పొందే నిమిత్తం ఈ సాధనలన్నింటినీ దైవత్వం వైపుగా మనం మళ్లించినప్పుడు మరి ఆ దయాళువు పరమశివుడు మనపై తప్పక తన కరుణావృష్టిని ప్రసరించి మన ఈ మానవ జన్మలకు సార్థకతను అందించి తరింపచేస్తాడు. సాయినాథుడు శివరాత్రి పర్వదినాన ఎన్నెన్నో అంశాలను తమ ఉపన్యాసాల ద్వారా మనకి చెప్పారు. మనం చేసే ప్రతి కర్మను భగవద్ అర్పితం గావిస్తే అవి పవిత్రమై భగవంతుని చేరతాయని ఇలా ఎన్నెన్నో విషయాలు. ఈనాడు కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అజ్ఞానమునకు చిహ్నమైన చీకటి రాత్రిని మంగళకరంగా మార్చుకోవలసిన దినమే శివరాత్రి పర్వదినం. చతుర్దశి నాడు మనస్సుకు చెందిన 16 కళలలో 15 లయమై ఒక్క కళ మాత్రమే శేషించి ఉంటుంది. ఒక్క కళను లయంగావించే నిమిత్తమై శివచింతన, శివనామ సంకీర్తనలతో గడిపి మంగళకరంగా మార్చుకోవలసిన దినమే ఈ శివరాత్రి పర్వదినం. ప్రతి మాసమునందలి కృష్ణపక్ష చతుర్దశికి శివరాత్రి అని వ్యవహారం. మాఘ కృష్ణపక్ష చతుర్దశి, దానిని మహాశివరాత్రి అని అంటారు. శివ అనగా మంగళకరం, అంటే శివరాత్రి అనగా మంగళకరమైన రాత్రి అని అర్థం. మరి మనకిక్కడ ఒక సందేహం రావచ్చు, రాత్రి చీకటి అజ్ఞానమునకు సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎట్లా అయింది అని. దానికి కూడా స్వామి చక్కగా సమాధానాన్నిచ్చారు. శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనము, బిల్వార్చన, నామసంకీర్తన వలన అజ్ఞానమనే చీకటి తొలగింపబడుతుంది. మహేశ్వరాదిచ్చేత్ అనే శృతి వచనం అనుసరించి శివారాధన వలన ఆత్మజ్ఞానం కలుగునని ప్రసిద్ధం. చంద్రమా మనసో జాతః అనగా మనస్సు యొక్క అధిదేవత చంద్రుడు. ఈ చంద్రుని యొక్క కళలు కృష్ణపక్షమున దినదినం క్షీణించి చతుర్దశి నాడు కేవలం ఒకే ఒక కళే మిగిలి ఉంటుంది. అలాగే మనసుకు చెందిన 16 మాలిన్యాలలో ఒకటే మిగిలి ఉంటుంది. ఈ శేషించి ఉన్న ఒక్క మాలిన్యమును దూరం చేసుకున్నటకు శివపూజ, శివచింతన, శివనామ సంకీర్తనలు అవసరమని భగవాన్ బాబావారు చెప్తారు. అందుకే శివరాత్రిని చతుర్దశి నాడే జరుపుకోవాలి అని అంటారు. మరి మన మనస్సుల్లో చేరిన మాలిన్యాలు ఎలాంటివి? అష్టదమాలు, అరిషడ్వర్గాలు, మనస్సు, అహంకారం, వీటన్నింటినీ నిర్మూలించే నిమిత్తమై మనం ఈ శివపూజ, శివచింతన, శివారాధన, శివనామ సంకీర్తనలు చేసుకుంటాం ఈ పవిత్రమైన శివరాత్రి రోజు. మరి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ శివరాత్రి పర్వదినాన మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. అసలు ఈ ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అనగా నిరాహారంగా ఉండటం కాదు. కొంతమంది ఏమీ తినకుండా ఒకేసారి రోజు పూర్తయిన తర్వాత 15 ఇడ్లీలు, 15 దోశలు తినే అలవాటును ఏర్పరచుకుంటారు. కాని అట్లా కాదు. దీనిలో ఉన్న అంతరార్థమేంటో స్వామి ఈ విధంగా చెప్తున్నారు. ఉప అనగా సమీపము, వాస అనగా ఉండటం, దైవానికి సమీపంగా ఉండటమే అసలైన ఉపవాసం. అనగా దినమంతయో దైవచింతనలో ఉండటం, నిద్రను జయించటం జాగరణ. అది ఏ విధంగా? శివపూజ, శివచింతన, శివనామ సంకీర్తన, రుద్రాభిషేకాదులచే రాత్రి అంతా గడపటమని సామంటారు. ఈ శివారాధనను లింగానికి చేయటం ప్రతీతి. కాని ఈ లింగం అనగా ఏమిటి, దాని విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓంకారము పరమాత్ముని నాదచిహ్నమైనట్లు లింగం పరమేశ్వరుని ఆకార చిహ్నం. లీయతే గమ్యతే ఇది లింగం, సర్వమో దేనియందు లీనమౌనో అదే లింగం. లింగము మానవ శరీరంలోనే ఉన్నది. అంగములతో అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు అంతఃకరణములతో చేరిన ఈ దేహంలో లింగముంది. సంగమము జరుగుతుంది. కాని దేని సంగమము? అది చిత్తు జడము అనగా ఆత్మ అనాత్మ సంగమము. ఈ సంగమం వలనే సత్యాసత్య మిశ్రమమైన మిథ్యా జగత్తు ఉద్భవించింది. జగత్తు సంగమము ఒకచోట నిలకడగా లేనిది. సంసారమని దీనికొక పేరు. దీన్నే జంగము అనంటారు. అనగా జగత్తు జంగమాత్మకము. నిరంతరం మార్పు చెందే ఈ జంగమాత్మక సంసారంలో మునిగి తేలుతూ మానవుడు తన వివేక విచక్షణ వైరాగ్యములతో పరమాత్ముని లింగ స్వరూపమును సప్త స్పర్శ రూప రసగంధాదులతో అనుభవించి ఆనందించి తరించవలెను. ఇదే జీవిత సార్థక్యము. నిరంతరం మార్పు చెందటం అనే విషయాన్ని ఇప్పుడు మనం విన్నాం కాబట్టి ఈ సందర్భంలో నాకు ఒక చక్కని అనుభవం గుర్తొస్తోంది. ఇటీవల 1979 స్వామివారు ఒకసారి గోకులానికి వెళ్లి అక్కడ విద్యార్థులతో పాటు గడిపిన కొంత సమయాన్ని చలనచిత్రం రూపంలో రూపొందించడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో దాన్ని చూసినప్పుడు స్వామి ఒక సందర్భంలో పిల్లలందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి స్వామితో ఫోటోలు తీసుకునే అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి స్వామి ఒక విద్యార్థి ఫోటో తీయించుకుని వెళ్తుండగా ఆ విద్యార్థిని వెనక్కి పిలిపించి, ఇదిగో దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది అని చెప్తూ స్వామి ఆ ఫోటో తీసే ప్రక్రియలో ఉన్న అనుభవాన్ని గురించి చక్కగా వివరిస్తున్నారు. దాంట్లో ఉన్న ఆ ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చక్కగా ఆ విద్యార్థులకు చెప్పారు. స్వామన్నారు, చూడండి, మీరంతా వచ్చేపోయేవాళ్లే, నేనే మారనివాణ్ణి అని స్వామి ఎంతో చక్కగా ఆ చిన్న సన్నివేశంలో కూడా ఎంతో నిగూఢమైన అంతరార్థాన్ని స్వామి మనకు వెళ్లిబుచ్చారు. ఆ సమయంలో స్వామితో పాటు ఫోటో తీసుకోవాలన్న కంగారులో ఎంతమంది ఆ నిజాన్ని గ్రహించుంటారో అని మేము అనుకున్నాం. గాని ఇన్ని ఏళ్ల తర్వాత ఆ చలనచిత్రాన్ని, ఆ సన్నివేశాన్ని మళ్లీ చూసినప్పుడు ఈ విధంగా మనం స్వామి చెప్పిన ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటూ నిజతత్వం అనగా భగవంతుడే మనతో అసలైన స్నేహితుడు, సన్నిహితుడు, మార్పు చెందనివాడు. ఈ ప్రకృతి అనగా మనమంతా మార్పు చెందేవారం. భగవంతుడు అనగా ఆత్మతత్వము, ఈ లింగాకారము శాశ్వతమైనది. కాని ఈ ప్రకృతి అంతా, మనం చూసే ప్రతిదీ క్షీణించి చివరకు అంతముందేది. అందుకే స్వామంటారు, భగవంతుడే శాశ్వతుడు, మనుషులు మాత్రం వచ్చిపోయేవారు అని ఎంతో అందంగా మనకి అర్థమయ్యే విధంగా స్వామి చక్కగా వివరించారు.
ప్రణమామి సదాశివలింగం.
పరమశివుణ్ణి ఆరాధించే ఈ పవిత్రమైన రోజుకు పురాణాల్లో ఎన్నెన్నో గాథలు వృత్తాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి కొన్ని గాథల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపాధి నుండి బ్రహ్మాండమైన లింగం ఆవిర్భవించి భూమ్యాకాశములను ఆక్రమించిన దినం. ఆ లింగం యొక్క ఆద్యంతములను బ్రహ్మ విష్ణువులు కూడా కనుగొనలేకపోయారట. నిరాకార ఈశ్వరతత్వము సాకారం ధరించిన దినం ఈ శివరాత్రి. రూపరహిత ఈశ్వరతత్వాన్ని దానికి ఈశ్వరతత్వానికి గుర్తు ఈ లింగం. క్షీరసాగర మథన సందర్భంలో ఆవిర్భవించిన హాలాహలము భూన భోంతరాళములను భస్మీపటలము కావించునని దేవదండులు భయభ్రాంతులతో శివుణ్ణి శరణిజొచ్చారు. శివుడు హాలాహలాన్ని తన కంఠంలో నిలిపి తాండవ నృత్యం చేశాడు. ఈశ్వరుని ఉపాధి నుండి అగ్నిజ్వాలలు ఎగసినవి. ఆ తాపమును చల్లార్చడానికి క్షీరసాగరం నుండి ఉద్భవించిన చంద్రుణ్ణి శిరస్సు నందు ఉంచినది అవతరాజపుత్రి. గంగాదేవిని జటాజూటమున ఉంచుట జరిగినది. అంతేకాక ఈశ్వరుణ్ణి కీళ్ల కీళ్లకు పార్వతి చల్లటి పాములను చుట్టింది. తాను హిమవంతుని బిడ్డ కదా. ఒక వేటగాడు చింతలు వేటగాడిని ప్రస్తుతం తమను చంపవద్దని బ్రతిమలాడి తిరిగి వచ్చినప్పుడు చంపవచ్చునని అన్నాయట. తిరిగి రాకపోతే నాకు దారుణమైన పాపం వస్తుందని చెప్పాయి. సత్యం తమ ప్రతిజ్ఞ అని దానిని తాము ఉల్లంఘించలేమని అన్ని పాపముల కన్నా గమనించలేదు వెంటాడటానికి, మృగములు వచ్చునా లేదా అని గమనించడానికి ఆ చెట్టు ఆకులను తెంపి కింద వేయసాగాడు. ఆ ఆకులు కిందనున్న శివలింగంపై పడినవి. అతను ఎక్కి కూర్చున్నది బిల్వవృక్షము. అతనికి తెలియకనే శివరాత్రి రోజున శివునికి బిల్వార్చన జరిగినది కదా, జాగరణ కూడా చేశాడు కదా. ఇంటికి వెళ్లాడు. తెల్లవారింది. అతని భార్య కూడా పాపం భర్త రాకకై ఎదురు చూస్తూ జాగరణ చేసింది, ఉపవాసం చేసింది. తత్ఫలితంగా ఇద్దరూ శివసాన్నిధ్యం అందుకున్నారని ఒక గాథ. ఒకసారి భగవాన్ బాబావారు కూడా ప్రగాఢ భక్తి ప్రపత్తులు, విశ్వాసాలే శివసాహిత్యమును అందుకున్నటకు అర్హతలు అని నిర్ధారించే ఒక చక్కని కథను చెప్పారు. శ్రీశైలం దగ్గర ఓ చిన్న బడిలో బలరామన్న అనే పిల్లవాడు ఉండేవాడు. శివరాత్రికి ముందుగా తన తరగతి పిల్లలు ఈ విధంగా మాట్లాడుకోవడం విన్నాడు. "మా ఇంటికి రేపు మా అక్క వస్తుంది, మా బావుగారు కూడా వస్తారు శివరాత్రికి" అని. రామన్న ఇల్లు చేరగానే, "అమ్మా, మా అక్క బావ మన ఇంటికి ఎప్పుడొస్తారు? ఎందుకు ఇంతవరకు రాలేదు? మిగతా పిల్లల ఇండ్లకు వారి వారి అక్కాబావలు వస్తారట కదా" అని గోల చేశాడు. కొడుకును సమాధానపరచడానికి పాపం ఆ తల్లి, "నీకు ఉన్నారు, నీ అక్కాబావ అదిగో ఆ కొండపై గుడిలో ఉన్నారు. అక్క పేరు భ్రమరాంబ, బావగారు మల్లికార్జున స్వామి" అని చెప్పిందట ఆ మహాతల్లి. దానికి వెంటనే ఆ పిల్లవాడు, "సరే, నేను పోయి నా అక్కను బావను చూచి మన ఇంటికి పిలుచుకుని వస్తాను" అని ముండిపట్టు పట్టినాడు. చేసేదేమీ లేక పాపం ఆ తల్లి ప్రక్క ఇంటి వారితో రామన్నను మరునాడు పొద్దున్నే పంపింది. ఆ పిల్లవాడు, "అమ్మా, అక్కకు బావకు ఏదైనా తీసుకుపోవాలి కదా" అని ప్రశ్నించాడు. దానికామె, "వారు నీకన్నా చాలా పెద్దవారు, వారే నీకేదైనా ఇవ్వాలి" అని శాంతపరిచింది. శ్రీశైలం చేరే వరకు పిల్లవాడు అక్కబావల చింతలోనే ఉన్నాడు. హారార్ ఆతృతపడుతూ వెళ్లాడు. దేవాలయం చేరాక అతన్ని తీసుకుని వెళ్లిన వారు భ్రమరాంబ మల్లికార్జునస్వామి విగ్రహాలను చూపించి, "అదుగో వీరే మీ అక్కాబావలు" అన్నారు. నిర్మల నిశ్చల ప్రేమతో రామన్న మల్లికార్జున్ని పట్టుకుని "బావా బావా" అని ఏడ్చి తనతో ఇంటికి రమ్మని కోలచేశాడు. భ్రమరాంబ విగ్రహం యొక్క చేయి పట్టుకుని లాగాడు. "అమ్మ చెప్పింది మీ ఇద్దరిని పిలుచుకుని రమ్మని" అని బాగా ఏడ్చాడు. అక్కడికి పూజార్లు రామన్నను పిలిచి "నీకు పిచ్చి పట్టిందని" ప్రక్కకు నెట్టేశారు. రామన్న ఆవేదన ఆగలేదు. గబగబా కొండపైకెక్కి ఒక గుండుపై నిల్చుని, "అక్కా బావా, మీరు నాతో వస్తారా? లేకపోతే ఇదిగో నా ప్రాణం తీసుకుంటాను, ఇంక నేను తట్టుకోలేను" అని కేకలు పెట్టాడు రామన్న. అది విని భ్రమరాంబ, "రామన్న, నిలు నిలు" అంటూ వాణ్ణి దరిచేరింది. మల్లికార్జునస్వామి కూడా వచ్చాడు. రామన్నను ఎత్తుకున్నారు. వారి ఇంటికి వెళ్లారు. అక్కడ శివశక్తి స్వరూపముతో దర్శనమిచ్చారు. తల్లి కొడుకులు వారిలో లీనమైనారు. ఆర్తి ఉంటే ప్రాప్తి భగవంతుడు, ఆర్తి ఉంటేనే ప్రాప్తి భగవంతుడు భక్తుల అధీనంలో ముందుంటాడు అని తెలుపుతుంది ఈ అద్భుతమైన గాథ.
Oh.
మరి స్వామి జాగరణలు, ఉపవాసాలు ఇలా ఎన్నో విషయాల గురించి శివరాత్రి రోజుల్లో తమ ఉపన్యాసాల్లో చెప్పారు కదా. అయితే మనం స్వామికి ఎంతో సన్నిహితులు, స్వామివారి ఉపన్యాసాలకు అనువాదకులు అయిన ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు స్వామి సాన్నిధ్యంలో ఉంటూ స్వామి చెప్పే ఈ చక్కని విషయాలను మనందరికీ ఎంతో అందంగా వివరించి ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు. మనందరం జాగ్రత్తగా విని ఈ అంశాలను మన మదిలో నిలుపుకుందాం. ఇప్పుడు మనతో అనిల్ కుమార్ గారు మాట్లాడతారు.
ఒక ప్రసంగంలో స్వామి అంటున్నారు, శివరాత్రి అనేటప్పటికీ మనందరికీ తెలిసింది ఏది అంటే జాగరణ, లేదా భగవంతుని నేను ధ్యానం చేస్తున్నాను అని ధ్యానము గా మనం భావించడం, లేదా ఉపవాసము. కనుక శివరాత్రి అనేటప్పటికీ ఈ జాగరణ, ధ్యానము, ఉపవాసం ఇవి మన దృష్టిలోకి వస్తాయి. కాని వీటి యొక్క అంతరార్థం మనకు తెలియదు. కాని అంతరార్థమును గుర్తించక, యథార్థమును గుర్తించక, నానార్థములుగా గ్రహించి అనర్థములకు తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్లే స్వామి యొక్క చమత్కారమైనటువంటి మాటలు వినండి. పేకాట నాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినందులకే అది జాగరణ ఎగునా. తెల్లవారు పేకాడాడు, ఆ జాగరణ అందామా? చేపల కొరకునై చెరువులో జాలర్లు పొంచి చూచెడి దృష్టి ధ్యానమగునా. ఈ వలలో చేపలు ఎప్పుడు పడతాయి అని జాలర్లు చెరువులో తీక్షణంగా చూస్తూ ఉంటే దాన్ని ధ్యానం అనగలంటయ్యా? భార్యపై అలిగి భర్త తాపస్తుండిన అది గొప్ప ఉపవాసమగున. భార్యాభర్తల్లో చాలా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. భర్త పైన కోపం లేదా భార్యపైన కోపం, ఆ భార్యేమో భోజనం విరమించుకున్నారు, దానికి వారికి ఆ ఉపవాస ఫలితం దక్కుతుందంటావా? కాదు. అందువలన మనం ఏది చేసినప్పటికి కూడా అంతరార్థాన్ని గుర్తించాలి. ఆ కారణం చేత స్వామి అంటున్నారు, నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చేయించినా ఆత్మతత్వ వివరణ కొరకే అని స్వామి అన్నారు. దీన్ని మనం గమనించడానికి ఎప్పుడు సర్వత్రా సర్వదా ప్రయత్నం చేయడం చాలా అవసరము అని మనకు తెలుస్తుంది. ఈ సందర్భంలో భగవాన్ మనందరికీ తెలిసినటువంటి ఒక శ్లోకాన్ని వివరించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ శ్లోకాన్ని మనమంతా ఎంతో పవిత్రంగా భావిస్తూ నిత్యము కూడా మన ధ్యాన శ్లోకంగా వల్లించేటువంటిదే. త్రిదళం. ఇక్కడ త్రిదళం అంటే ఏది? ఈ శివార్చనలో బిల్వపత్రాలు ప్రధానం. ఈ బిల్వపత్రములకు మూడు పత్రములుంటూ ఉంటాయి, మూడు అనుసంధానించబడి ఉంటాయి. ఈ బిల్వపత్రాలు దేనికి సంకేతము అనగా, త్రిలోకములందు త్రికాలములలో త్రిగుణములలో నిండి నిబిడీకృతమై త్రివిధములైనటువంటి క్లేశములను, ఆది దైవిక, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మికములను నివారించే తత్వము ఈ బిల్వార్చనలో ఉన్నది, త్రిగుణాకారం అని చెప్పడంలో ఉన్నది. త్రినేత్రంచ, మూడు నేత్రములున్నవి ఏవి? భూత, భవిష్యత్, వర్తమాన కాలములు అని మనకు తెలుస్తుంది. దీన్ని స్వామి భక్తులకు స్పష్టంగా అవగతమయ్యేటట్లుగా చెప్పడం జరిగింది. మరొక ఉపన్యాసంలో స్వామి అన్నమాట వివరిస్తున్నాను. శివుడు సాక్షాత్తు సంచారం చేసేది కైలాసంలో, ఆయన ఉండేది వెండి కొండపైన ఉంటున్నాడు. ఆయన స్నేహితుడు చూద్దామా, కుబేరుడు. కుబేరుని యొక్క స్నేహితుడై వెండి కొండపైన సంచారం చేస్తున్న శివుడు భిక్షాపాత్ర ధరించి ఉన్నాడు. ఇందులో ఉండేటువంటి అంతరార్థాన్ని, ఈ చమత్కారాన్ని స్వామి వివరిస్తున్నారు. ఐశ్వర్యం అందరికీ ఇష్టమే, సాక్షాత్తు ఆయన ఈశ్వరుడు, ఐశ్వర్యములన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. అలాంటి వాడు భిక్షాపాత్ర ధరించడంలో ఔచిత్యమేమి? దీన్ని వివరిస్తూ స్వామి అంటున్నారు, ఐశ్వర్యం ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకము అని చెప్పారు స్వామి. ఈ రెండు చూడండి, స్వామి చెప్పిన పద్యమే. ఒక చక్కని కీర్తనలు కూడా చాలా బాగా స్వామి రచించారు, దాదాపు ఓ 50-60 సంవత్సరాల క్రితం చెప్పాలి. తై 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 దైవమ్మ, దీని తమాష చూడదే మాయబొమ్మ అనేటువంటి పాటలో ఈ ధనం గురించి స్వామి చెప్తున్నారు. ధనము గూర్చు నెడ దాచిపెట్టు నెడ, దాని పెంచ అది చనినప్పుడు తనువుతోడ నీ మనసుతోడ నీ తాండవమెన్నగ తరమౌనా. తై 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 బొమ్మ, దీని తమాష చూడవే మాయబొమ్మ. ఈ డబ్బు సంపాదించేటప్పుడు, ఈ డబ్బును దాచిపెట్టేటప్పుడు, ఆ డబ్బుని పెంచేటప్పుడు, కాలం కర్మం కలిసిరాక ఆ డబ్బు పోతే, ఇంకా చూడండి మన మనసు మన దేహం చేసేటువంటి తాండవం, దాని గురించి మనం చెప్పగలుంటాయా? కనుక ఐశ్వర్యం ఆధ్యాత్మిక ప్రగతికి ఒక తీవ్రమైన ఆటంకంగా మనం భావించాలి. శివుడు వైరాగ్యమునకు సంకేతం. వైరాగ్యము సమస్తము త్యజించినవాడు శివుడు, అందువల్లే నిత్యానంద స్వరూపుడైనాడు శివుడు. భగవాన్ బాబా అంటున్నారు, నాకు ఏదీ అక్కర్లేదు, నేను ఎవరిని ఏది అడగను, నాది అన్నది ఏదీ లేదు, నాకు ఏదీ అక్కర్లేదు, నాకు చెందనిది నాకు లేనిది ఏదీ లేదు, అందువల్ల నేను కోరేది కూడా లేదంటున్నాడు స్వామి. నిత్యానంద స్వరూపుడు, నేనేమి కోరుకోవాలి? గనక నాకు జ్ఞాపకం వస్తున్నది, ఒక చక్కని వాచి స్వామి నాకిచ్చారు. ఆ వాచికి చుట్టూ డైమండ్స్ ఉన్నాయి, మెరిసిపోతున్నాయి. ఈ వాచ్ తీసుకొని థ్యాంక్ యూ స్వామి అంటే బాగుండదు. వాచ్ తీసుకున్న తర్వాత నోరు మూసుకుంటే కృతజ్ఞుడిగా ఉంటాను. ఏం చెయ్యాలి, చెప్పాలా వద్దా అనిపించింది, కానీ సాహసం చేశాను. ఆ ప్రశాంతి నిలయంలో, ఆ భజన మందిరంలో, ఆ వరండాలో గట్టు అంచున కూర్చున్నాను. అది ఉదయ సమయం. ఆ శివుని యొక్క కిరణాలు నా వాచ్ పైన పడుతున్నాయి. ఈ వాచ్ పైన ఉన్న డైమండ్స్ మిలమిలా మెరిసిపోతున్నాయి. ఈ చేతికున్న వాచిని అట్లా అట్లా నేను తిప్పుతున్నా స్వామి దృష్టిని ఆకర్షించాలని. అలా అలా నడిచే స్వామి వాచి చూశారు. ఏమయ్యా ఏమి వాచిని ఏమి అట్లా అల్లల్లాడిస్తున్నావు అన్నారు నాతో రాయలసీమ యాసతో. అప్పుడు నేను అన్నాను, స్వామి ఏం చెప్పమంటారు, మీరిచ్చినటువంటి వాచెస్ మెరిసిపోతున్నాయి, నేను మురిసిపోతున్నాను స్వామి అన్నాను. ఓ అట్లనా సంతోషం పెట్టుకో పెట్టుకో అన్నారు. కాని స్వామిని అక్కడి నుంచి కదల్చడం నాకు ఇష్టం లేదు. మళ్లీ అవకాశం ఎప్పుడొస్తుందో అన్న దృష్టితో స్వామి ఒక చిన్న సందేహం అన్నాను. ఏమి అడుగు ఏమి అన్నారు. మాకిన్ని వాచ్లు ఇచ్చారు కదా, మీకు ఒక్క వాచ్ కూడా లేదేంటి స్వామి? మాకు ఇన్ని స్వీట్లు ఇస్తున్నారు, మీరు వాటి ముఖం చూడరు. ఏమిటి స్వామి అర్థం కావటం లేదు, ఇన్ని ఐస్ క్రీములు మాకిస్తున్నారు, మీరు చేతితో ముట్టుకోరు అసలు, వాటి వంకే చూడరు కదా, చేతికి వాచిలు లేవు, ఏమిటి స్వామి ఇది చూస్తుంటే నాకు మతిపోతోంది స్వామి అన్నాను. అప్పుడు స్వామి నవ్వుతూ అన్నారు, చూడు బంగారు, మీకు కోరికలున్నాయి గనక నేను తీర్చాలి, మీకు ఆశయాలున్నాయి గనక నేను నెరవేర్చాలి. నాకు కోరికలు లేవు, ఆశలు లేవు, నాకేమక్కర్లేదన్నాడు. ఇంతకన్నా వైరాగ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? ఇదే శివతత్వం అంటే నాకు అనిపిస్తుంది. సత్య సంకల్పములచే సాధువగును, దుష్ట సంకల్పములచే దుఃఖితుడగు, సకల సంకల్ప శూన్యుడే శాంతి నందు. సత్యమైన మాట సాయి మాట. సకల సంకల్ప శూన్యుడే శాంతి నందు. స్వామికి ఎలాంటి సంకల్పాలు, ఎలాంటి ఇచ్ఛలు, ఎలాంటి ఆశలు లేవు కనుకనే శివుడిని కామహారి కోరికను జయించాడని ఎలా కీర్తిస్తామో భగవాన్ బాబా కూడా కామహారి. ఆయనకి ఏ కోరికలు లేవు, మనకి కోరిక లేకుండా కూడా చేస్తారు స్వామి. మన యొక్క కోరికను హరించుట ప్రారంభంలో కోరికలతో వస్తాం, ఆ తర్వాత స్వామి నీ దయ చాలు అంటాం. పూర్వావతారంలో షిరిడీనాథుడు అన్నాట, నాయనా నీవు కోరుకున్నవన్నీ ఇస్తూనే ఉంటా, చివరికి నీవు నన్నే కోరేదాకా. నీవు ఏది కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను, అప్పటిదాకా నీ కోరేవన్నీ నేను ఇస్తూనే ఉంటా అన్నాడు షిరిడీనాథుడు. కనుక కోరికలు లేని భగవంతుడు మన్ని కూడా కోరికలు లేకుండా చేస్తాడు. అసలు ఈ కామము లేక కోరిక అనేటువంటిదే మానవునికి మాధవునికి ఉన్నటువంటి వ్యత్యాసము. గాడ్ ప్లస్ డిజైర్ ఈజ్ మ్యాన్. భగవంతుడు కోరికను కలిగినట్టయితే మానవుడవుతాడు. మ్యాన్ మైనస్ డిజైర్ ఈజ్ గాడ్. ఏనాడైతే మానవుడు కామమును త్యజిస్తాడో అతను సాక్షాత్తు భగవంతుడే సుమా అని స్వామి చెప్తారు. శివుణ్ణి నీలకంఠునిగా వర్ణిస్తాం, హలాహలధరునిగా కీర్తిస్తాం. శివుడు తన యొక్క కంఠంలో హలాహలాన్ని ముడుచుకున్నట్ట, అందువల్లే నీలవర్ణంలో ఉన్నది. హలాహలధర నీలకంఠ మహాదేవ శంభో శంకర అని కీర్తిస్తాం. ఏమిటా నీలకంఠం? ఎందువల్ల ఆ యొక్క ఈ విషాన్ని కంఠంలో ఆయన ఇముడ్చుకున్నాడు? స్వామి చెప్తున్నారు, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మదమాత్సర్యాదులు అనే విషాన్ని ఆయన మింగేస్తున్నాడు. ఈ యొక్క విషము మనలో ఉంటే ప్రమాదం కనుక ఈ అరిషడ్వర్గముల వల్ల బాధితులమై పీడితులమై దీనులమై అనేకమైనటువంటి యొక్క వినాశనమునకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ అరిషడ్వర్గములు అనే హలాహలాన్ని నేను మింగి నాలో ఉంచుకుంటాను రా, అది నన్నేం చెయ్యవు అని స్వామి అంటున్నారు. ఇందులో చూడండి ఎంత నాకు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆశ్చర్యంగానే ఉంటుంది. పైన చంద్రుడు, కంఠంలో విషం, ఈ తత్వాన్ని స్వామి చెప్తున్నారు. చంద్రుని యొక్క చల్లని కాంతులు 10 మందికి పంచుట, సర్వులకు తనకు కూడా ప్రమాదమైనటువంటి అరిషడ్వర్గములు కంఠమునందుంచుట, అనగా నీలో ఉండేటువంటి దుష్టత్వమును ఇముడ్చుకో, నీలో ఉన్న బలహీనతలు నీలో ఇముడ్చుకో, వాటిని సహించు, వాటిని నిర్మూలించు, సాధన చేత తొలగించుకో. నీలో ఉన్న దుష్టత్వమును పంచడం కాదు నువ్వు చేయవలసింది, నువ్వు పంచవలసింది నీలో మంచి అనే వెన్నెల కాంతులను పంచు, అదే చంద్రకళాధర. చంద్రకళాధర గౌరి మనోహర. కనుక ఆ చంద్రకళాధరుడు మంచిని పంచాడయ్యా, అదే రీతిగా మనం కూడా మంచిని పెంచి పంచి దుష్టత్వమును నిర్మూలించుకునేటువంటి ప్రయత్నమే భగవాన్ మనకు అందించేటువంటి సందేశము. నీలకంఠ మహాదేవన్న, హలాహలధర అన్న అదే అర్థం. మరొక సందర్భంలో స్వామి శివనామాల గురించి వివరిస్తూ శివుణ్ణి దిగంబర అంటారన్నారు. దిగంబరుడు మనందరికీ గుళ్లలో, గోపురాలలో, పురాణాలలో, శాస్త్రం నుండి వినేది దిగంబరుడు అనగా వస్త్రములు లేనివాడు. కాని భగవాన్ అలా చెప్పరు, దిక్కులనే అంబరము గలవాడు గనక దిగంబరుడు అన్నారు. యోగ సిక్ఖి, యోగ సిక్ఖుడు అని కూడా పలుకుతారు. శివుణ్ణి పంచాననుడు, 5 ముఖములున్నాయట. ఈ యొక్క పదములతో శివుణ్ణి కీర్తిస్తుంటారు. దిక్కులనే అంబరముగా కలిగిన వాడు యోగ సిక్ఖుడు, పంచముఖములు కలిగిన వాడు. ఇది శివుడు గురించి మనం విన్న విషయం. కాని బాబా ఏమంటున్నారు చూడండి, పంచాననుడు అనగా 5 ముఖములు కలిగిన వాడు కాదయ్యా. నిజంగా 5 ముఖములు కలిగిన వాడైతే నువ్వు చూడగలవా, భరించగలవా, సహించగలవా? పంచానన అనగా పంచభూతములకు అధిపతి, పంచభూతములకు కూడా అధిష్టాన దైవము, సమస్త జీవరాశులకు కూడా అధిపతి. ఆ కారణం చేత శివుణ్ణి భూతనాథుడు అంటారు. ఆయనే సర్వేశ్వరుడు, సృష్టిలోని అన్ని భూతములకు ప్రభువు, నాథుడు కనుక భూతనాథుడు. భగవాన్ బాబా యొక్క జీవితంలో మనకున్నటువంటి అనుభవాలతో పోల్చుకుంటే ఈనాడు యావత్ ప్రపంచంలో కూడా వ్యాపించిన సాయి నామము, యావత్ ప్రపంచంలో కూడా భక్తులు అనుభవించేటువంటి సాయి మహిమలు, సాయి లీలలు, యావత్ ప్రపంచంలో ఉన్న సాయి భక్తులు అనుసరించేటువంటి సాయి వాణి, వారు నిర్వర్తించేటువంటి సాయి కార్యక్రమాలు, ఈశ్వర పితృత్వము, మానవ సౌభ్రాతృత్వము వంటి వజ్ర సమానములైన సూక్తులు ఆచరణలో పెట్టిన వైనము, సాయిని దిగంబరుడుగా మనం వర్ణించడానికి సాధ్యమైన విషయం. భగవాన్ బాబా దిగంబరుడు. ఎందువలన? దిక్కులనే అంబరము కలిగిన వాడు, అన్ని దిక్కులలో వ్యాపించిన వాడు. అందువల్లే స్వామన్నాడు ఒకసారి, విశ్వమెల్లడల వ్యాపి అయి వెలయ్యవాడు, భక్తజనులకు ప్రాపుడై బరుగువాడు, భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు అన్నాడు. విశ్వమెల్లడల వెలయ్యవాడు, అంతటా వ్యాపించినటువంటి స్వామి దిగంబరుడుగాకెవరవుతారు?
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో విశేషాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. కాని కాలపరిమితి వల్ల మనం ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశాన్ని ముగించే ముందు మరొక మారు మననం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ శివశక్త్యావతారుడైన మన భగవాన్ బాబావారిని మదిలో నిలుపుకుంటూ రానున్న శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన మనం స్వామివారి దివ్య చరణాలను మన మనోనేత్రాలలో దర్శించుకుని మన మనస్సుల్లో, మన హృదయాలలో ఆయన రూపాన్ని నిలుపుకొని ప్రతిష్ఠించుకొని భగవన్నామ సంకీర్తనతో, సచ్చింతనతో, సదాలోచనలతో మన కర్మలను, మన పనులను, మన ఆలోచనలను అన్నింటినీ సన్మార్గంలో పెట్టుకుంటూ భగవచ్చింతనను గావిస్తూ ఈ పవిత్రమైన రోజును మనం గడుపుకోవాలని భగవాన్ బాబావారికి మనసారా ప్రార్థిస్తూ సాయి శివుణ్ణి మనకు అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కులవంత్ సభామండపం నుండి వేద పఠనం, భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. ఈ చక్కని పాట అనంతరం సాయి కులవంత్ సభామండపంలో కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.
పరమేశ్వరుడు శ్రీ సామ శివుడు, కాండవ కేళి సల్పేనే. సుందరేశ్వరుడు.